சௌந்தரியசார சர்வஸ்வம், மந்தஸ்மித மனோகரம், வந்தாறு ஜனமந்தாரம், வந்தே சாய் மகேஸ்வரம், துரியாதீத பதஸ்திதாம் ச கருணம் ஜானாக்னி சைலஸ்திதாம் மஜ்ஜன்மாந்தர புண்ணியபாகவசத் பிராப்தம் சத்குரும் சச்சசாயீஸ்வரம். ஆலம்பேன விஹீனம் யோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குருரூபம் தத் பிரம்மஸ்புரதான்மி. பரம மகேஸ்வரஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தி அயின பகவான் சச்சசாயி திவ்ய சரணாரவிந்தாலுக்கு பிரணாம சகசிரம் சமர்ப்பிஸ்தூ, கம்சுடுல ரெண்டு பார்ஸ்வாலு உன்னை, ஒக்கடி பச்சாத்தாபம் உன்னதி, ரெண்டவதி பிராணபயம் உன்னதி. பச்சாத்தாபம் ஒக்க பாலு, பிராணபயம் 99 பாழ். பச்சாத்தாபம் கலிகினப்படல்லா தேவக்கி வசுதேவலுதோ மாமூலுகா மாட்டாடுத்தாள். அது தொலகగానే பிராணபயானிக்கு லோபடி అన్ని రకాల వృత్తులు కూడా మనోవృత్తులు కూడా విజృంభిస్తాయి. వాడు అంటున్నాడు చూడండి, పాపుడ బాలఘాతకుడ బంధు విరక్తుడ దుష్ట చిత్తుడన్ కోపనుడన్ జరస్మృతుడ క్రూరుడ బ్రాహ్మణ హంత భంగి మీ పాపల చంపితన్ బయలి పల్కుల నమ్మితి. ఆకాశంలో మాట విని నీ కడుపున పుట్టిన పిల్లలందరినీ చంపా అంటున్నాడు దేవకితో వసుదేవుడితో.
సాధులారనా పాపములు గడింపగ కృపాపరులై కనరే క్షమింపరే.
నన్ను క్షమించండి, శాంతంగా ఉండండి, నేను ఈ పొరపాట్లు చేశానంటున్నాడు చెల్లెలతో. అయితే వాసుదేవుడు అన్నీ విని కంసుడితో ఏమన్నాడంటే,
భవానీ వచనము నికముసుమి ప్రాణుల్ గత జ్ఞానులై నీనేనంచు లోభమోహమదభీ నిర్మిత్రతామోద శోగావేశంబుల వందరులన్ పడుతురు.
నువ్వు నేను, నువ్వు నేను, అది ఇది, వాడు వీడు అంటూ ద్వైతభావంలో జీవిస్తూ ఉంటారు అని వసుదేవుడు సాత్విక గుణ ప్రధానమైనటువంటి వాడు కనుకనే సత్వవచనాలు చెప్తున్నాడు. ఎవరితో? తామసంలో కూడా ఉన్న ఒక సాత్విక రేఖతో మాట్లాడుతున్నాడు. పశ్చాత్తాపం ప్రకటించాడు కనుక ఇలా ఇలా అనుకుంటూ ఉంటారు.
రేఖాకారుడై సర్వరూపావిష్టుండగు ఈశ్వరుం తెలియలేరు.
సర్వలలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి మాత్రం తెలియకుండా వాడు వీడు, వాడు గొప్పవాడు, వీడు చిన్నవాడు, పెద్దవాడు అని భేదభావంతో ఉంటారు.
అన్యోన్య విభ్రాంతులై
నువ్వెలా అనుకుంటున్నావో నీ ఎదురుగా ఉన్నవాడు కూడా వాడు వీడు అంటూనే ఉన్నాడు ఈ ప్రపంచం. అంటే నేనుగా ఉన్నటువంటి ఆత్మను ఎరుగలేక శరీరంగా తోపిస్తున్న, వెలుగుతున్న, కనపడుతున్న, ప్రకటించుతున్న, అభివ్యక్తమవుతున్న, అర్థమవుతున్నటువంటి ఒక స్వరూపాన్ని చూసి నిజమనుకుంటున్నాను. స్వరూపం నిజం కాదు, అరూపమే నిజం. కానీ స్వరూపంలో నుంచి అరూపంలోకి వెళ్ళాలి. తలుపు తీస్తేనే లోపలికి రాగలం. ఆ తలుపు తీసుకోవటమే స్వరూపాన్ని దాటడం, ఆ సగుణోపాసన దాటాలి. అటువంటి దాంట్లోకి వెళ్ళవయ్యా అని చెప్తున్నాడు మన వసుదేవుడు. సరే, కంసుడు ఇంటికి వెళ్ళాడు. వాడు చేయవలసిన పని వాడు చేసుకోవాలిగా. ఎవడో చెప్తాడు నీ ఫలానా రోజు మృత్యు ఉందని జ్యోతిష్యుడు 50 రూపాయలు తీసుకుని వీడికి చెప్తాడు. వీడికి 50,000 ఖర్చు అవుతుంది మృత్యుంజయ హోమాలు. వాడి చుట్టూ వీడి చుట్టూ తిరిగి తిరిగి చెరగపోతాడు ఆ రోజున, అది వేరే సంగతి. 50 పోతాయి, 50,000 పోతాయి. కానీ వీడేం చేశాడంటే, వసుదేవుడు ఇలాగే చెబుతాడు బానే, వాడికేం శాపాలు లేవు, వాడి పిల్లలు పుట్టారు, వాడిని చంపింది నేను, నన్ను చంపడానికి ఎవడో పుట్టాడు అని చెప్పి వెళ్ళిపోయింది, మళ్ళీ అడగటానికి కనపడదు, నేను ఏం చేయాలి అనుకుని వాడికి ఎవరున్నారా అంటే ఇద్దరు ముగ్గురు అడ్వైజర్స్ ఉంటారు. ఆ ఇద్దరు ముగ్గురు అడ్వైజర్స్ని వాడు పిలిచాడు. పిలిచి వాడి ఆ భావాలు చూడండి, మనోభావాలు.
ఇట్టైన తడయనేటికి
వాళ్ళు చెప్పాడు, ఇదిగో ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరుగుతున్నాడని ఆ శరీరవాణి చెప్పిందయ్యా, మరి ఏం చేద్దామంటే, ఇంకా మీరు ఆశ అడిగేదే ఉంది, ఆలోచించేదే ఉంది.
ఏ దేశం పట్టణముల మందలందు పల్లెల ఎల్లం పుట్టడి పెరిగడి శిశువుల బట్టి వధించదము మమ్ము పంపుము అధీశ.
మందలలో, పల్లెలలో, పట్టణాలలో, నగరాలలో, మహానగరాలలో మన వాళ్ళందరినీ పెడతాం. ఎవరు ఎవరి ఇంట ఏ పసిబాలుడు అప్పుడే పుట్టినా ఆ శిశువుని అక్కడే మేము చంపేస్తాం. ఇక పుట్టినవాడు ఉండడు కాబట్టి నీకు మరణం ఉండదు అన్నారు. అవివేకి అయినటువంటి కంసుడికి ఆనందం కలిగింది. చూసారా, ఆరుగురు పోయినా ఆ ఎనిమిదో అష్టమగర్భం వచ్చి ఉన్న సత్యం చెప్పేది వెళ్ళింది. మొదటినాడు ఏం చెప్పిందో ఎనిమిదో నాడు కూడా అదే చెప్పింది. దాన్ని వదిలేశాడు. ప్రాణం నిలబడుతుందనేటువంటి ఆశ కొద్ది పాపం ఈ నలుగురు మంత్రులు వాళ్ళు పోయేవాళ్లే, వాళ్ళు చెప్పిన మాట వీడు విన్నాడు. విని ఇది బాగుంది, చాలా బ్రహ్మాండమైన ఆలోచన, ఎలాగూ నే బతికుంటే కదా మీ అందరికి ఉద్యోగాలు, కాబట్టి ఇదే మీకు ఉద్యోగం పొమ్మన్నాడు. సరే, వాళ్ళే బయలుదేరారు. బయలుదేరి
భవదీయోజ్వల బాహుచాప విలస బాణావళి భగ్నులై దివిజాధీశ్వరులు ఏ క్రియందనిరో ఏ దేశంబులందాగిరో శివునించొచ్చిరో బ్రహ్మచందిరో హరింసే విల్చిరో మౌని వృత్తి వనాల్తముల నిల్చిరో మనకు శోధింపంతగున్ వల్లభ.
ఏ ప్రదేశాలలో అటువంటి వాళ్ళు సర్వశక్తిమంతులైనటువంటి శిశువులు పుడతారో వాటన్నింటినీ కూడా ఒకవేళ బ్రహ్మ నిత్య తపస్సులో ఉంటాడు కాబట్టి తపస్సులో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాం, కాబట్టి బ్రహ్మని జోలికి రాడు. ఇక విష్ణువు అంటావా సర్వవ్యాపకుడై ఉన్నాడు, వాళ్ళందరినీ చంపేస్తాం. శివుడు వనాంతరాలలో ఉంటాడు గనక అక్కడున్న వాళ్ళని చంపుతాం, అంటే పసిపిల్లల అందరినీ కూడా మేము చంపడానికి నిర్ణయించుకున్నామని ఒక ప్రతిజ్ఞ చేశారు అని ఓ హెచ్చరిక చేశారు. మేమందరం వెళ్ళిపోతాం, నువ్వు ఒక్కడి ఉంటావు, మధువాడిని ఎలా భయపెట్టారో చూడండి. మేము అడ్వైజ్ ఇవ్వటానికి కూడా ఉండవు, ఆ పని మీద వెళ్తున్నాం, కానీ నువ్వు జాగ్రత్తలో ఉండాలి. ఏమిటంటే నచ్చిరి శాత్రువులను చును, ఆహా శత్రువులందరినీ మా వాళ్ళు చంపేస్తున్నారు కదా అని విచ్చలవిడి తిరుగవలదు. జాగ్రత్త అంటే నువ్వు అంతఃపురం దాటి బయట, వాడికి వసుదేవుడికి అక్కడ జైలు, కంసుడికి ఇల్లే జైలు, అది హౌస్ అరెస్ట్ అనమాట. వాళ్ళు హెచ్చరిక చేస్తున్నారు, విచ్చలవిడి తిరుగవలదు. ఎందుకనంటే వివిధాకృతులను వృక్షులి వత్తురు వారలు, నిన్ను చంపేవాళ్ళు ఒక మాయావేశంలో విచ్చలవిడిగా నువ్వు తిరిగావంటే ఎట్నుంచో వచ్చేస్తారు. ఏ రంగంలో వస్తారు, ఏ రూపంలో అంటే వివిధాకృతులలో విహవిడి, ఎన్ని ఆకారాలు వెతుక్కోవాలి చూడండి. మరణం, మరణ భయం గనక వాడు వదిలిపెట్టినట్లయితే కంసుడికి యాతన ఉండేది కాదు. ఎప్పుడైతే ఒక అశరీరవాణి అష్టమగర్భ ఒకడు వచ్చి నిన్ను చంపుతాడు అని అన్నాడో దానిని పట్టించుకోకుండా మన పరీక్షన్ మహారాజులాగా పరమేశ్వరాయత్తమైనటువంటి చిత్తంతో ఉండి ఉన్నట్లయితే పరమేశ్వరుడే కంసుడికి ఉద్ధారణ ఇచ్చేవాడు. కానీ వాడు ప్రాణభయం తామసానికి గుర్తువాడు. చచ్చిన ఎందాక మరవచనదు అధిపునకు, నువ్వు మరణించేదాకా ఈ మూడు గుర్తుపెట్టుకో, బయటికి రావద్దు, నీకు ఇష్టం వచ్చిన చోటికల్లా వెళ్ళవద్దు. ఎట్నుంచి ఎట్టి చంపుతారో తెలియదు గనక మేము ఈ దేశాంతరాలు వెళ్ళిపోతున్నామన్నారు. సరే, ఇక ఆ నందుడు అదే సమయంలో వాళ్ళు వెళ్ళిపోయినారు. నందుడు కప్పం కట్టడానికి ఆ రెవెన్యూ అంతా తెచ్చి ఆ కంసుడికి అప్పచెప్పాడు. వసుదేవుడిని పలకరించడానికి వచ్చాడు. వసుదేవుడు చుట్టం గనక కష్టంలో ఉన్నాడు, కంసాధీనంలో ఉన్నాడు, అయినా అప్పటికే కొంత పశ్చాత్తాపం పడ్డాడు. వాళ్ళ పట్ల ఇదివరకు ఉన్నటువంటి ద్వేషభావం లేదు కంసుడికి, అది కూడా తెలుసుకొని వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడంటే వేదవిధులను పిలిపించి, ఎవరు నందరుడు, జలకంబులాడి శుచి శృంగారించుకొని స్వస్తి పుణ్యాహవాచనంబులు చదివించి జాతకర్మలు సేయించి పితృదేవత నర్చించి క్రేపులతోడగూడ కైసేసిన పాడి మొదవుల 200,000 కనక కలశ మణి వసన విశాలంబులైన తిలశైలంబులేడింటిని భూదేవతలకిచ్చిన. తిలలతో చేసిన 7 కొండలు తయారు చేసేట నందుడు అక్కడ చేసి దాని మీద గోవులు బంగారం అవన్నీ పెట్టి దానాలు ఇచ్చాడు. శ్రీకృష్ణ పరమాత్మ వంటి వాడు తన ఇంట్లో ఈ విచిత్రమైన బాలుడు పుట్టాడు, ఆనందమే బాలుడుగా వచ్చినటువంటి వాడు అనేది నందుడి యొక్క ఆనందం. కంసుడి యొక్క విషాదము, కంసుడి యొక్క భయమంతా మరణం, వసుదేవుడిదంతా కూడా సాక్షీభూతమైన స్థితి. ఆ కంసుడు పోతాడు ఆయనకు తెలుసు, కృష్ణుడు వస్తాడు ఆయనకు తెలుసు, మనం విముక్తి కలిగింది ఆయనకు తెలుసు. అన్నీ తెలిసిన వాడు స్థిమితంగా ఉన్నాడు. అన్నీ తెలుసుకున్నాను అనుకున్నటువంటి నందుడు ప్రాపంచికానందంలో ఉన్నాడు. దాన ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు దాంట్లో వెళ్ళిపోయినాడు ఆయన. ఎప్పుడు పోతానో తెలియని కంసుడికి మాత్రం నో జీవితం నో మరణం విచిత్రం అంటారు శంకర భగవత్పాదులు. అది జీవించే జీవితము కాదు, మరణించడానికి లేదు, మరణిద్దామా ఇష్టం లేదు, జీవిద్దామా అవకాశం లేదు. చూసారా, ఇది వెంటిలేటర్ మీద ఉండేవాడి పరిస్థితి అది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వెంటిలేటర్ మీద ఉన్నాయంటే వీళ్ళు చీటీ రాసేస్తున్నారు. అదే అట్లా అలవాటు చేశారు డాక్టర్లు. అది
ఆభీర కుమారుడు శ్రీయుతుడై వీర వైరి చేతయునై దీర్ఘాయుష్మంతుండగునని పాయక దివించిరపుడు బ్రాహ్మణ జనముల్.
బ్రహ్మజ్ఞానం ఎరిగినటువంటి వారంతా నందగోపుడు యొక్క ఇంటి దగ్గరకు వచ్చి ఈ పుణ్యాహవచనం చేయించిన తర్వాత దాన ధర్మాలన్నీ స్వీకరించి 7 తిలశైలాలన్నాడు. తిలతర్పణం చేశాడు. తిలతర్పణం ఎందుకు చేశాడు అని, తిలతర్పణం చేయకూడదు కదా, తిలతర్పణం పోయినప్పుడు చేయాలి, మృత్యుభయం లేకుండా నా పిల్లవాడికి ఉండాలని చేశాడు. విచిత్రం ఏమిటంటే ఆ దానం చేసిన ఫలితంగా తర్వాత ఆయన రాక్షసులందరితో మృత్యువుని ఎదుర్కొన్నాడు కృష్ణుడు. జయించాడు అది వేరే సంగతి. వచ్చిన వాళ్ళంతా మృత్యు రూపంలోనే వచ్చారు ఆ లీలాకాండ అంతా కూడా.
అప్పుడు తుందుభులు మరోసే గాయక సందోహము పాడే నూత సముదాయముతో నంది జనులు కీర్తించిరి క్రందు కవితంచ భద్రకాళరవముల్.
అంతా సుశోభితమైనటువంటి శబ్దమంతా కూడా రేపల్లెంతా కూడా నిండుకొని ఉన్నది. అటువంటి సమయంలో
కంచుకముల తల చుట్లును కాంచన భూషాంబరములు కడుమరేతల్చరి గోపికలందరూ.
గోపగోపికా జనమంతా ఆ తల చుట్టూ శిరస్త్రాణం ధరించి చక్కగా సారంకృతంగా ఓ పెళ్లికి వెళ్ళినట్టుగా వచ్చారట వాళ్ళంతా.
మంచి పదార్థములు కొనుచు మాధవ చూడన్.
అక్కడ ఏమున్నాయి మంచి పదార్థాలు? నవనీత ఉంది, జ్ఞాన వైరాగ్యాలు ఉన్నాయి, అనన్య భక్తి ఉన్నది, శ్రీకృష్ణ పరమాత్మ దర్శనాన్ని మించిన వైభోగం లేదనుకున్నారు. అది అంతరార్థం. వాళ్ళు కూడా ఎప్పుడైతే పరమాత్మను చూడాలని అనుకున్నారో వినూత్నమైనటువంటి ఆభరణాలు ధరించారు, కొత్త వస్త్రాలు ధరించారు. పరమాత్మను చూసేటప్పుడు ఆ కొత్త వస్త్రాలు ఎందుకని ధరించాలి? మళ్ళీ దానికి ఒక చిన్న విశేషం ఉన్నది. ఇస్త్రీ చేసిందే వేసుకెళ్ళచ్చు కదా అంటే అవి ఎన్నిసార్లు పాడైపోయినాయో, బాగు చేసుకున్నది మనం. అసలు ఇంకా పాడవని దాంతో ఆయన దగ్గరికి వెళ్ళాలి. పాడవని దాంతో ఆయన దగ్గరికి వెళితే ఇది పాడు కాదు. ఆ వస్త్రము అంటే దేహము అని అర్థం. అటువంటి దేహంతో వెళ్ళమని, కొత్త బట్టలు అంటే అది నూతన భావంతో వెళ్ళమని.
ఏతనించి చూచి చలగుచు నేతుల పెరుగుల పాల నీళ్లను వెన్నం ప్రీతి వసంతములాడిరి ఏతరులై సరస భాషల సగన్ గొల్లల్.
వసంతోత్సవం చేసుకున్నారట. ఆ వసంతోత్సవం దేంతో? పాలతో, పెరుగుతో, వెన్నతో. అక్కడ ఉన్నదంతా సమృద్ధమైన ముముక్షు భూమి అది. అంటే ఇప్పుడు చెప్పిన ఈ 4 పేర్లు మనం చెప్పుకున్న అంగవతి, అన్యవతి, సత్యవతి, నిదానవతి ఉపాసనా మార్గాలలో శ్రీకృష్ణ పరమాత్మ అనేటువంటి ఆ మహాపురుష దర్శనానికి వీళ్ళంతా వెళ్ళారు అని అర్థం. చేతులలో ఉపాసనా ఫలాలన్నీ దగ్గర ఉన్నాయి. కొందరి చేతిలో పాలున్నాయి, వాడు అంగవతి ఉపాసనలో ఉన్నాడు. కాస్త పెరుగు కుండలున్నాయి, అన్యవతి ఉపాసనలో ఉన్నాడు. వెన్న తీసుకుని వెళ్ళాడు, నిదానవతి ఉపాసనలో ఒక ఉత్తమ స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా వెళ్ళి ఆ దర్శనం చేసి
ఏమిలోను ఫలము ఇంత పొద్దుక వార్త వింటిమి అబలలార వీనులలర మన యశోద చిన్న భగవాని కననటే చూచి సుధతులారా.
వాళ్ళలో వాళ్ళు అనుకుంటూ వెళుతున్నారట. ఈ వాళ్ళల్లో వాళ్ళు అనుకోవటం పరమాత్మని గురించి అనుకుంటే దాని పేరే సత్సంగం. వాళ్ళల్లో వాళ్ళు ఒకరితో ఒకరు ప్రబోధంగా పరస్పరం అనుకుంటూ ఆనందాన్ని పొందటమే సత్సంగం దాని పేరు. వాళ్ళు ఒకటి ఒకటి అనుకుంటూ వెళుతున్నారు. శంకర భగవత్పాదుల జీవితంలో కూడా ఈ రమణీయ సన్నివేశం ఉంది.
వృక్షే వృక్షే వీక్షిత పక్షి సంఘ సంఘే సంఘే మంజులాపగోష్ఠి గోష్ఠ్యాం గోష్ఠ్యాం త్వత్కథ రామచంద్ర.
శ్రీరామకథామృతంలో చెప్తాడు శంకర భగవత్పాదులు. అలాగే
మార్గే మార్గే శాఖినాం రత్నవేది వేద్యాం వేద్యాం కిన్నరీ బృందగీతం గీతే గీతే మంజులా మోదవాక్యం వాక్యే వాక్యే మంజులాల పగోష్ఠి గోష్ఠ్యాం గోష్ఠ్యాం త్వత్కథ రామచంద్ర.
పరమేశ్వరుణ్ణి గురించి సంకీర్తనం చేయటం ఇవాళ కొత్త ఏం కాదు. ఈ దేశంలో త్రేతలో ద్వాపరలో ఇవాళ కలియుగంలో కొనసాగుతున్నటువంటి ఒక సాంప్రదాయం. ఆ సాంప్రదాయంలో ఇటువంటి వాడిని చూడటానికి వాళ్ళంతా వెళ్ళారు. వెళ్ళి పాపనికి నూనె తల ఇంటి పసుపు పూసి బోరుకాడించి, బోరుకాడటువంటి స్నానం చేయటం,
బోరుకాడించి హరిరక్ష బొమ్మటంచు జలములక కొన్ని చుట్టి రాజల్లి తొట్ల నుంచి దివించి పాడిది అయ్యు విదలెల్ల.
వచ్చిన వాళ్ళంతా ఆ ఉయ్యాల ఒక్కసారి మనం స్వామికి చేస్తామే, అక్కడెక్కడో కూర్చున్న వాడికి ఆ తాడు కొస వచ్చేప్పటికి అర్ధరాత్రి అయిపోతుంది, వాడిని ఇక్కడికి రానివ్వరు. వాడికి ఇక్కడికి వచ్చి ఒక్కసారి స్వయంగా ఊపుదామని తాడుతో ఊపంటాడు. వీళ్ళంతా వెళ్ళారు ఊపుతున్నారు. ఆ ఊపుతో ఓ పాట పాడారు. ఏం పాట పాడారంటే
జో జో కమలే క్షణ జో జో మృగరాజ మధ్య జో జో కృష్ణ జో జో పల్లకరవద జో జో పూర్ణేంద్రువదన జో జో అనుచున్.
అలా జో అంటే ఒకటి ఉయ్యాల, జో అంటే ఒకటి జంపాల. ముందుకెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలి. మనిషి జీవితం కూడా అంతే, ఎప్పుడు ముందుకే వెళ్ళడు, ఒక్కోసారి వెనకబడతాడు. వెనకబడ్డాడంటే అక్కడే ఉంటాడు, మళ్ళీ ముందుకెళ్ళటానికే వెనకబడ్డాడు అని. పొగొట్టుకున్నావు అంటే రాబట్టుకోవటానికి అని చెప్పాలి, ఓ రాబడుతున్నావు అంటే పొగొట్టుకోవటానికి అని చెప్పాలి. అది అంతే తేడా.
పలుతోయంబుల జగములన్ పలుతోయంబులందు ముంచి భాసిల్లడియా పలుతోయగాడు వల్లవలనాకరతోయముల చలంగుచు తడియన్.
చిన్నవాడు పిల్లవాడు చిన్నవాడు వచ్చిన జనం ఎక్కువ. తలా ఒక చుక్క ఆయన మీ చిలికినా సరే ఆ ఉయ్యాల ఎలా ఉన్నదంటే క్షీరసాగరం అయిపోయిందా అన్నట్టుందట. మరి వాళ్ళు ఏం చల్లారంటే పాలేగా చిలికారు. చిలికి చిలికి తలా ఒక చుక్క వేసిన క్షీరసాగరం మధ్యలో పరమాత్మ శిశువుగా మళ్ళీ పడుకున్నాడా అన్నట్టుగా ఉన్నాడట. అది ఒక అద్భుతమైన దృశ్యం. ఆ దృశ్యంలో కృష్ణుడి గురించి చెప్తున్నాడు.
ఏ బాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంత పాము గలిగే.
అసలు ఆయనకి బాము అంటే జన్మ. అసలు జన్మలే లేనటువంటి వాడికి పశుల కాపరి ఇంట్లో జన్మ వచ్చింది. నిందాస్తుతి చేస్తున్నాడు చక్కగా పరమాత్మ యొక్క ఆ శక్తిని.
ఏ కర్మములు లేక ఎనయు నెక్కటికి జాత కర్మంబులు సంభవించే.
ఆయన్ని కూడా తొట్లో వేయటం, ఉయ్యాలు పట్టడం, జనం రావటం ఆయనకు కూడా పాపం తప్పలే.
ఏ తల్లి చను బాలు ఎరుగని ప్రోడ యశోద చన్నుల పాల చొరవనెరిగే. ఏ హాని వృద్ధులు ఎరుగని బ్రహ్మంబు పొదిగిటిలో వృద్ధి పొందదచ్చే.
అసలు ఆయన వృద్ధులున్నదే, షడూర్మములు షడ్వికారములు షడ్వర్గములు మానవ దేహానికి. అసలు ఆ షడ్వికారములు లేవు ఆయనకి. పుట్టటం పెరగటం మార్పు చెందటం మరణించడం లేనివాడు. అటువంటి వాడికి ఈ పుట్టటం ఈ పెరగటం మళ్ళీ ఉయ్యాలెక్కటం ఇదంతా ఏర్పడిందే అంటూ
ఏ తపములనైనా ఎలమి పండని పంట పల్లవీ జనముల వాడర్పండే.
ఎంత ఎన్ని తపస్సులు చేయి, ఎన్ని యాగాలు చేయి, ఎన్ని యజ్ఞాలు చేయి, అదేం పండేది కాదు, ఆయన కనపడేవాడు కాదు. కానీ ఈ పల్లవీ జనం ఉన్నారే, ఈ గొల్ల జనం అందరి దగ్గర పరమాత్మ ఇలా వచ్చేశాడేమి. కోతనామచ్చుడు ఆశ్చర్యపోతున్నాడు వ్యాసుల వారి వలె.
ఏ చదువులనైనా ఇట్టిట్టిదనరాని అర్థము అవయముల అందముందే.
సర్వాంగీణమైనటువంటి దేహం అంతా కూడా ఒక సౌందర్య భాసురంగా ప్రకాశమానం చెందుతూ ఉన్నది. శ్రీకృష్ణ పరమాత్మ ఆ తొట్టిలో పడుకొని ఉన్నట్లయితే క్షీరసాగరంలో ఉన్న బాలుడిలాగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. ఇక్కడ అనేకమైన భావాలు, ఒక రసస్పందనతో కలిగిన భావాలు. ఎలా ఉన్నాడు ఆ ఉయ్యాలలు. ఆ చివర ఒక పదం ఉన్నది, అన్ని అంగముల యందు అందము అందగించే అన్నాడు. అంటే ఆ సర్వాంగీణమైనటువంటి మంగళ జగన్మోహన స్వరూపం అది. ఆ జగన్మోహన స్వరూపంలో మనం స్వామిని సర్వదేవతాతీత స్వరూప అని అంటాం. ఏదో ఎవరో అనుకున్నారులే అనుకోవటానికి లేదు, ఆయన అదే. ఎందుకనంటే ఇందాక ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ గోపగోపికలంతా ఒక్కొక్క అంగంలోనూ ఎవరిని చూశారు అని. శ్రీకృష్ణ పరమాత్మ పడుకొని ఉన్నటువంటి వేళ ఇది మనం జాగ్రత్తగా, ఇది నవనీతం ఈ పూట. ఇప్పటిదాకా కథ, కథలో వెనక అంతరార్థాలు కొన్ని గ్రహించాం. పుట్టిన చోట ఉండడని, తల్లిదండ్రులతో ఉండడని, కొత్త చోట పెరుగుతాడని, యమున అంటే కాలమని, కాలం అంటే కాలుడని, కాలుడంటే చీకటని, చీకటి వేళే వెలుగు పుడుతుందని, చీకటి పొగొట్టడానికే వెలుగు పుడుతుందని, తమస్సు ఉన్న కంసుడి చోట మధురమూర్తి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఉండడని, కనకనే ముముక్షు భూమికి వెళ్ళాడని, మంత్రమంటే యశోదాదేవకులని, గురువులు అంటే నంద వసుదేవులని విచారణ. అది ఒక నవరీత, అది ఒక వెన్నముద్ద. అయితే ఈ జోజో కమలేక్షణ అని పాడారు కదా మన తల్లులు, మనకు అలా పాడారు. ఇవాళ తల్లులకు ఆ పాటలు లేవు, క్యాసెట్ పెట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. క్యాసెట్ ఆగేలోగా వాడికి ఆ క్యాసెట్లో కూడా సౌత్ ఆఫ్రికన్ మ్యూజిక్, అంటే ఏనుగులు, సింహాలు, పులులు, గాండ్రింపులు, కోతులు అవన్నీ వినేప్పటికీ వాడు కూడా ఆ సహజ స్వభావాన్ని పోగొట్టుకొని అసహజంగా జీవిస్తున్నాడు. చూడండి ఒక్కసారి అసలు ఆ కృష్ణ పరమాత్మ యొక్క దేహంలో ఎక్కడెక్కడ ఎవరున్నారు అని. పరమాత్మని కానీ గురువుని కానీ ఆపాద మస్తకం చూడాలి. పాదంతో ప్రారంభించాలి, మస్తకంతో పూర్ణం చేయాలి. ఆ పాదంతో మొదలుపెట్టడం అది అధ్యాత్మ సాధన. అక్కడ నుంచి ఆ సర్వాంగీణమైనటువంటి దృశ్యం అయిపోయిన తర్వాత ఒక ఆనంద స్థాయికి మనం వెళ్ళాలి. ఆ ఆనంద స్థాయి ఎక్కడ ప్రకటితమవుతుందంటే త్రివిక్రమోపేతమైనటువంటి ముఖమండలంలో మాత్రమే. అది త్రివిక్రమ స్వరూపం. త్రివిక్రమం అంటే చాలా పెద్దదైంది, మూడు లోకాలు ఆక్రమించిందని కాదు. చూసే కనులు, శ్వాసించే ముక్కులు రెండు, అనే నోరు, వినే చెవులు ఎక్కడున్నాయి? శిరస్సు మీద ఉన్నాయి. అందుకని మనందరికీ కూడా త్రివిక్రమ భూమిక ఏది అంటే మన శిరస్సు. ఏ మిగతాదంతా అనేకమైనటువంటి లోకాలు. పాదాలని దర్శనం చేశారు ఆ గోప గోపికలు. మనం అనుకుందాం స్వామి పాదాలు గుర్తు చేసుకోండి, అలవాటైన పాదాలు గనక. అక్కడ ఏమున్నాయి అంటే అజుడు ఉన్నాడు. అజుడు అంటే జన్మలేని పరబ్రహ్మము అని. బ్రహ్మ అని ఒక అర్థం, పరబ్రహ్మము అని రెండవ అర్థం. అందుకనే స్వామి యొక్క పాద నమస్కారాన్ని మనం పొందాలి. ఆయన ఇవ్వటం లేదులే, ఎలాగే ఎవరికి ఇవ్వటం లేదు, మనకి మనకు కూడా ఇవ్వరని అనుకోకూడదు, కోరుకుంటూ ఉండాలి. అలా ప్రతివాడు కోరుకుంటూ ఉంటే ఆయన ఏదో రోజు మళ్ళీ ఇస్తారు. అది ఇవ్వటం మానేశారని మనం మానేసాం అనుకోండి, వాళ్ళకే అక్కడ లేనప్పుడు నేను కాళ్ళు బారదాపి ఎందుకు కూర్చోవాలి నాయన అనుకుంటారు, అంతేనా? మనం అనుకున్నామా లేదా? ఇప్పుడు ఇవ్వటం లేదండి, కనుక పాద నమస్కారం దొరకదు అనుకోకూడదు. స్వామి దూరం అయిపోయింది మాకు, మాకు అనుగ్రహించమని అడగాలి. అడిగితే ఆయన పిలుస్తారు, పిలిచిస్తారు తప్పకుండా. అక్కడ అజుడు ఉన్నాడు. అక్కడి నుంచి మోకాళ్ళు ఉన్నాయి. ఆ మోకాళ్ళలో ఉన్నటువంటి పరమాత్మ పేరు అంతర్యామి. ఆ అంతర్యామికి భగవానుడు అని కూడా పేరు. మోకాళ్ళ ఎందు మోకాళ్ళనంటూ బాహువులు ఎందుకున్నాయి? రాముడికి కృష్ణుడు వాళ్ళు ఆజానుబాహువులు, వాళ్ళిద్దరూ ఎందుకైనారు? మిగతా వారు ఎందుకు కాలేదు అంటే, అలా ఎందుకు రాలేదు అంటే, అక్కడ కూడా భగవానుడి స్వరూపంగా ఉన్నారు అని. ఇక తొడలున్నాయి. ధ్రువుణ్ణి కూర్చోబెట్టుకున్నటువంటి ఆ తొడలు ఎట్లాగో ఈ పరమేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆ చిన్ని తొడలయందు యజ్ఞస్వరూపుడు ఉన్నాడు. ఎందుకని ఈ మోకాళ్లలో భగవానుడు ఉన్నాడు అంటే మజ్జ ఉన్నది, మనకి ప్రాణం ఉంది, కర్మేంద్రియాలున్నాయి, జ్ఞానేంద్రియాలున్నాయి, మనస్సు ఉన్నది. కానీ మనకు కావలసినటువంటి వైట్ బ్లడ్ కార్పసల్స్ అంటామే, WBC తెల్ల రక్త కణాలు, తెల్ల కణాలు, అవి మజ్జలో నుంచి ఏర్పడతాయి. ఆ మజ్జ ఎక్కడ అంటే మోకాళ్ళలో ఉన్నది, అది యజ్ఞపురుషుడు. మనం గనక బాగా పనిచేస్తే అంటే బాగా కర్మలు చేస్తే, అది యజ్ఞ సమానమైన కర్మలు ఇటువంటివి గనక చేసుకుంటే అక్కడ యజ్ఞస్వరూపుడుగా మనకి దర్శనమిస్తాడు. ఇక తర్వాత కటిభాగంలోకి వచ్చినప్పుడు ఆయన అచ్యుతనామంతో ఉన్నాడు కటి. తర్వాత జఠరం ఉన్నది. అక్కడ ఎవరున్నారంటే జఠరాగ్నిస్వరూపుడు అంటాం. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత, అదే కదా. అక్కడ జఠరాగ్నిస్వరూపంగా ఉన్నటువంటి వాడు, జఠరంలో ఆ రసం పుట్టించేవాడి పేరు హయగ్రీవుడు. ఏ రసం పుట్టిస్తాడో తెలిసా? ఆకలి పుట్టించే ప్యాంక్రియాస్ కాదది. జఠరాగ్ని అంటే జ్ఞానము అనేటువంటి ఆ పాయసాన్ని అందించేటువంటి పరమాత్మ హయగ్రీవుడు ఉంటాడు. ఇక పొట్ట భాగమంతా ఎవడుంటాడంటే ఈశ్వరుడు ఉంటాడు. ఈశ్వరుడు వేరు, రుద్రుడు వేరు, మహేశ్వరుడు వేరు, సదాశివుడు వేరు. ఈ నలుగురు నాలుగు భాగాలు, అది నిన్న ఇచ్చిన శివరాత్రిలో ఉంటుంది. తర్వాత హృదయ స్థానానికి వచ్చినప్పుడు అది అనాహత చక్రం. అక్కడ ఎవడున్నాడంటే కేశవుడున్నాడు. హృదయ స్థానంలో కేశవుడున్నాడు, హృదయ స్థానం దాకా కేశవుడున్నాడని తెలియకపోతే కేశవుడు అక్కడ శవం ఇక్కడ అంటే, పరమాత్మతో కూడి ఉంటే కేశవుడు ఉన్నట్టు లెక్క, ఆ కే కొట్టేశామనుకోండి అది. తర్వాత అక్కడి నుంచి వచ్చాక విశుద్ధ చక్రం కంఠస్థానం ఉన్నది. సంగీత సాహిత్య సమలంకృతమైనటువంటి అమ్మవారి యొక్క వైఖరి విన్యాసం అది. పరా పశ్యంతి మధ్యమా వైఖరి, ఇది స్థాయి. ఆ వైఖరి స్థాయిలో అమ్మవారు ఉంటుంది, కానీ దానికి ఒక తేజస్సు కావాలి, ఓజస్సు కావాలి, మహస్సు కావాలి, రజస్సు కావాలి. దీనిని అన్నింటినీ ఇవ్వగలిగినటువంటి వాడు సూర్యదేవుడు ఉన్నాడు, ఆదిత్యుడు కంఠంలో ఉన్నాడు. కనుకనే అనేకమైనటువంటి భావాలన్నీ కూడా వాగ్రూపంగా బయటికి వస్తాయి. సూర్యోపాసన కంఠం అన్నమాట. తర్వాత భుజాలు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి దేవత విష్ణువు. విష్ణువు అంటే శ్రీ మహావిష్ణువు కాదు, విష్ణువర్ణామకమైనటువంటి కొన్ని అనంత విష్ణువులు ఉన్నారు. అట్లాగే అనంత రుద్రులు, శతకోటి రుద్రులు ఉన్నారు. అందులో ఏకాదశ రుద్రులు ప్రధానం. ఏకాదశ రుద్రులు అంటే ఐదు పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, అధిష్టానమైన మనస్సు గెలిపితే ఏకాదశ రుద్రులు, విచారణ చేశాం. అలాగే అక్కడ విష్ణువు ఉన్నాడు. ఇక ముఖము త్రివిక్రమావతారం, ఇందాక చెప్పాను కన్ను ముక్కు చెవి. ఈ కన్ను ముక్కు చెవి మూడు లోకాలకి సంబంధించింది, మూడు శక్తులు. కన్ను లేకపోతే కనలేము, చెవి లేకపోతే వినలేము, నోరు లేకపోతే అనలేము. ఈ మూడు అనాలి అంటే ప్రాణలోకాలు రెండు, గంధర్వలోకాలు ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా 21,600 సార్లు ప్రాణాయామం సహజంగా జరగాలి. జరగకపోతే లోపల ఆ వాయువు షట్చక్ర ప్రయాణం దాటి సహస్రారం దాటి చంద్రకళాస్థానానికి వెళ్ళే అవకాశం లేదు గనక. ఇక శిరోభాగానికి వచ్చినప్పుడు ఆయన పేరు శంభుడు లేదా శివుడు అనొచ్చు. ఆ శివుడికి స్వామి చాలా అందమైనటువంటి నిర్వచనం ఇచ్చారు. శివ రాసినప్పుడు రాసి కొమ్ము తిప్పుతాం కదా, అణగి ఉన్నాడు గనక శివుడు. దానికి పళ్ళు పెట్టామనుకోండి, శివం రాస్తాం, దానికి ఒక చిన్న పళ్ళు ఇలా పెట్టేశాం, శవం అయిపోయి ఆ పళ్ళు అహంకార మమకారాల గుర్తు అది కొట్టేస్తే మీరు శివం అన్నారు. సింపుల్, అది ఒక ఉపనిషత్తు యొక్క సారం. అది స్వామి చెప్పిన ఒక్క మాట ఒక ఉపనిషత్తు యొక్క భావన. ఇక తర్వాత మనకు ముందు భాగం ఉన్నది, ముందు కనపడే భాగం అంతా కూడా. దానికి అధికారి ఎవరో తెలుసురా, చక్రధారి. మనం ఎప్పుడు మన వెనక ఏం జరుగుతున్నది ఆలోచించం, మన ముందేం జరుగుతున్నదో ఉంటాం. రక్షణ చక్రధారిగా ఉంటాడు, వెనక భాగము గదాధారి అయి ఉంటాడు. అలాగే ఇరుపక్కల ధనుస్సు ధరించినటువంటి మధుసూదనుడు ఉంటాడు. మధువు అనేటువంటి రాక్షసుడిని చంపిన సూదనుడు అంటే మధుసూదన అనకూడదు, జనార్దన అనకూడదు, జనార్దన, మధుసూదన. సూదనుడు అంటే సంహారం చేశాడు ఎవరిని, మధు అనే రాక్షసుని. వాళ్ళిద్దరు ఆ మధుసూదనుడు ఎక్కడున్నంటే అటు ఇటు ఉన్నారు. ఇక ఇంద్రియాలకి ఒక దేవతగా ఆ ఉయ్యాల్లో పడుకున్న కృష్ణుల్లో ఇవన్నీ దర్శనం చేస్తున్నారు. వాళ్ళు ఏదో కృష్ణుడిని చూసి వెళ్ళిపోలే. ఇంద్రియాలలో హృషీకేశుడు ఉన్నాడు. అసలు హృషీకము అంటేనే ఇంద్రియం. ఆ తర్వాత ప్రాణాలున్నాయి, ఆ ప్రాణాలకి పేరు నారాయణుడు. అలాగే మనస్సు యోగీశ్వరుడైనటువంటి స్థాయి. తర్వాత ఆడుకునేవాడికి రక్షణ వాడు కావాలి, వాడి పేరు గోవిందుడు. శ్రీకృష్ణుడు యుద్ధభూమిలో జ్ఞానబోధ చేసినప్పుడు పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం అన్నాడు. భగవతా గోవిందేన స్వయం అనలే, అనొచ్చుగా అంటే ఏం కాదు, ఛందస్సు సరిపోతుంది. అక్కడ ఆయన గోవిందుడు కాదు, ఆయన ఆడుకోవటానికి వచ్చినవాడు కాదు, అందరినీ ఆడించటానికి వచ్చినవాడు, యుద్ధాన్ని ఆడించటానికి వచ్చాడు. ఆయన ఆట అంతా ఎక్కడైపోయిందంటే రేపల్లెలో అయిపోయింది. అందుకనే అక్కడ ఆయన గోవిందుడై గోపాలుడై గోప గోపిగా మనోవల్లభుడై అక్కడ గోశబ్దంతో జ్ఞానంతో నడిపించాడు గనక అది. ఇక పడుకొని ఉంటాం మనం రాత్రి 10 అయ్యాక, అప్పుడు ఎవడో మనల్ని రక్షించాలి, వాడి పేరు మాధవుడు. మాధవుడు అంటే మా అంటే భూమి, దానికి భర్త అయినటువంటి విష్ణు స్వరూపం, మనం కింద పడిపోకుండా కాపాడేవాడు. పడుకోవటం అంటే తామసం, నిద్రావస్థలో నుంచి పడిపోకుండా అక్కడ నిలబెట్టి కార్యకారణ కర్తవ్యం కోసం వచ్చినటువంటి జీవుడు ఉత్కృష్ట స్థాయికి వెళ్ళేట్లుగా నిలబెడతాడు. ఇక నడిచేవాడు ఉంటాడు, ఆ నడిచేవాడికి రక్షణ వైకుంఠుడు అని. ఆ తర్వాత కూర్చున్నవాడు, వీడికో రక్షణ కావాలి, వాడి పేరు శ్రీహపతి. శ్రీహపతి కాదు, శ్రీహపతి. శ్రేయః అంటే శ్రేయమును కలిగించే, శ్రేయస్సుకి మూలమైనటువంటి వాడు శ్రీహపతి. ఇక భోజనం చేస్తున్నప్పుడు వాడి పేరు యజ్ఞభోక్త. అందుకే భోజనం చేసేటప్పుడు ప్రసన్నంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు డైనింగ్ టేబుల్ హ్యాస్ బికమ్ ఏ కాన్ఫరెన్స్ టేబుల్. ఎక్కడ లేని ఆలోచనలు ఆ 10 నిమిషాల్లో వస్తాయి. వాదోపవాదాల్లో దిగుతాడు. తిన్న అన్నం జీర్ణం కాదు, తెల్లవారే పెట్టి జబ్బులు, ఎసిడిటీలు, ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ఏ పని ఎక్కడ చేయాలో ఎప్పుడు చేయాలో అది చేయనందువలన వస్తాయి. కాబట్టి ఇవాళ భాగవత నవనీతంలో కేవలం ఆ ఉయ్యాలలో పడుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సర్వాంగీణమైనటువంటి జగన్మోహనాకారాన్ని గోపగోపికలంతా కూడా పరమానందంగా అనుభవించారు. వాళ్ళందరికీ దర్శనమిచ్చాడు. ఇట్లా ఇన్ని రూపాలు, ఇన్ని నామాలతో నేను మామూలుగా కనిపించే గోప బాలకుణ్ణి అనుకోకండి, మీ ముందు, మీ వెనక, మీ పైన, మీ పక్కన, మీ యందు, మీతో, మీలో ఉండి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను అని చెప్పినటువంటి ఒక జ్ఞానబోధ ఎక్కడ చేశాడు అనంటే ఉయ్యాలలో చేశాడు. అందుకనే ఆ ఉయ్యాల ఒక జగత్ అయితే 4 వేదాలు దానికి కట్టిన తాళ్ళుగా వర్ణన చేస్తారు. నిజానికి ఆ 4 వేదాల అనుభవంతోనే ఉయ్యాల నడుస్తుంది. జీవుడి జీవితం కూడా ఇటు అటుగా సాగుతుంది గనక పరమాత్మ యొక్క దివ్య భావనాగరిమలోకి వెళ్ళాలి. ఇవాళ నిజానికి దేవకీ వసుదేవుల హంసానంది, అలాగే యశోదానందుల హంసానంది, గోపగోపికల హంసానంది, ఇదంతా కూడా చిజ్జడగ్రంథి భేదనం జరగాలి. ఆ జడగ్రంథి భేదనం గనక జరగకపోతే దేవకి, నాయన ఇంత శక్తితో పుట్టావు, మనం ముగ్గురం కలిసేటన్నా వెళ్ళిపోదామనేది అనలే, మమ్మల్ని కాపాడమని అడగలే, నిన్ను కాపాడుకో నాయన అని అడిగింది. నిన్ను కాపాడుకో అని అన్నది అనన్య భక్తి, నన్ను కాపాడుతాడులే అన్నది జ్ఞానం యొక్క స్థితి. మనమంతా అనన్య భక్తి స్థాయి నుంచి జ్ఞాన శిఖర స్థాయికి వెళ్ళాలి. సాక్షాత్తు ఇవాళ ఏ పరమాత్మతో మనం కూడి ఉన్నామో ఆయన శ్రీకృష్ణుడు తప్ప అన్యం కాదు, అది సత్యం. ఆ సత్యాన్ని మనం గ్రహించినట్లయితే స్వామిని కేవలం పైకి మనం విన్నవి, మనం కన్నవి కాదు, ఆంతరంగికమైనటువంటి దర్శనం చేయాలి. ఆ నవనీతాన్ని మనం అందుకోవాలి. ఒక ఉయ్యాలలో పడుకున్నటువంటి ఆ శిశువు బాలకృష్ణుడిలో ఎన్నెన్ని రూపాలు, అన్నీ విష్ణుపరమైనవే ఉన్నాయా? శివకేశవాత్మకమైనటువంటి అభేద అద్వితీయ అద్వయమైనటువంటి మనోజ్ఞ స్థితి గనక ఆ మనోజ్ఞ స్థితిలోకి మనందరం చక్కగా సంచారం చేయాలి. ఇవాళ మరి హృదయ ఆనందం కలుగుతున్నటువంటి వేళ గొంతులదేముంది, కావలసింది గుండె. గొంతు ఎట్లా ఉంటే అది కూడా ఆ వ్యామోహం కూడా వదిలిపెట్టాలి. ఎందుకంటే పరమాత్మ దగ్గర పాడేటువంటి ప్రతి పాట ఆయనకు ఆనందమే. మన మనవడు మాట, మన రామాయణ కల్పవృక్షంలో కౌశల్య అడగలే రాముణ్ణి, ఏరా మీ నాన్నగారి పేరు ఒకసారి చెప్పమంటే దశరథ మహారాజు అనలేక దాచామారాలు అని అడిగాడు. అంటే ఆవిడ ఉప్పొంగిపోయింది. తప్పన్నాడు నన్ను కొట్టిందే, ఏం కాదు, మనకేమొచ్చో ఆయనకి ఇవ్వాలి, దేనినైనా ఆయన స్వీకరిస్తారు. ఇక హంసానందిరాజుల్లో స్వామి యొక్క సంకీర్తన సాయిరాము.